యోహాను 4. యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతనికన్నా ఎక్కువ మందికి బాప్తిస్మమునిస్తున్నాడని పరిసయ్యులు విన్నారు. నిజానికి బాప్తిస్మమునిచ్చింది యేసు కాదు, ఆయన శిష్యులు. యేసు ఇది గమనించి యూదయ వదిలి మళ్లీ గలిలయకు వెళ్లిపోయాడు. ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసి వచ్చింది. ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న భూమిని యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణం వల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు 12 గంటలు. ఒక సమరయ స్త్రీ నీళ్లు తోడుకుని వెళ్లటానికి వచ్చింది. యేసు ఆమెతో,
అమ్మా, నాకు త్రాగటానికి నీళ్లిస్తావా
అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుక్కుని రావటానికి పట్టణంలోకి వెళ్లారు. ఆ సమరయ స్త్రీ ఆయనతో,
మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్లివ్వమని అడుగుతున్నారే
అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు. యేసు సమాధానం చెబుతూ,
దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు, నిన్ను నీళ్లు ఎవరడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసి ఉంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్లు అడిగేదానివి, నేను నీకు జీవజలాన్ని ఇచ్చేవాణ్ణి
అని అన్నాడు. ఆ స్త్రీ,
అయ్యా, బావి లోతుగా ఉంది, పైగా మీ దగ్గర చేదటానికి ఏమీ లేదు, ఈ జీవజలం మీకెట్లా లభిస్తుంది? మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్లు అతడు, అతని కుమారులు, అతని గొర్రెలు త్రాగాయి
అని అన్నది. యేసు,
ఈ నీళ్లు త్రాగినా మళ్లీ దాహం వేస్తుంది, కాని నేనిచ్చే నీళ్లు త్రాగిన వానికి మళ్లీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్లు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది
అని సమాధానం చెప్పాడు. ఆ స్త్రీ,
అయ్యా, నాకు మళ్లీ దాహం కలగకుండా నేను నీళ్లు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజు రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి
అని అడిగింది. ఆయన,
వెళ్ళి నీ భర్తని పిలుచుకునిరా
అని ఆమెతో అన్నాడు.
నాకు భర్త లేడు
అని ఆమె తెలియజెప్పింది. యేసు,
నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. నిజానికి నీకు 5 భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్త కాడు, నీవు నిజం చెప్పావు
అని అన్నాడు. ఆమె,
అయ్యా, మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు, కానీ మీ యూదులు, మేము పూజించవలసింది ఇక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి అని అంటున్నారు
అని అన్నది. యేసు,
నన్ను నమ్మమ్మా, తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేమునకు గాని వెళ్లవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. మీ సమరయ దేశస్థులు తెలియని దాన్ని ఆరాధిస్తారు, రక్షణ యూదుల నుండి రానున్నది, కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా, ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురుచూస్తున్నాడు. దేవుడు ఆత్మ అయ్యున్నాడు, కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి
అని అన్నాడు. ఆ స్త్రీ,
క్రీస్తు అనబడే మెస్సీయా రానున్నాడని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు
అని అన్నది. యేసు,
నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే
అని అన్నాడు. అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయన ఒక స్త్రీతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని మీకేమి కావాలి అని కాని, లేక ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని కాని వాళ్లు అడగలేదు. ఆ స్త్రీ తన కడవన్నక్కడ వదిలి గ్రామంలోకి తిరిగి వెళ్లిపోయింది. ప్రజలతో,
రండి, నేను చేసిన వాటన్నిటినీ చెప్పిన వ్యక్తిని చూడండి, ఈయనే క్రీస్తు, అవును కదా
అని అన్నది. వాళ్లందరూ గ్రామం నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు. ఇంతలో ఆయన శిష్యులు,
రబ్బీ, భోజనం చేయండి
అని వేడుకున్నారు. కాని ఆయన వాళ్లతో,
నా దగ్గర తినటానికి ఆహారం ఉంది, కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు
అని అన్నాడు. ఆయన శిష్యులు,
ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చి ఉంటారు
అని పరస్పరం మాట్లాడుకున్నారు. యేసు,
నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే నా భోజనం. విత్తిన తర్వాత 4 నెలల్లో పంట వస్తుంది అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే, కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది. దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసేవాడు ఇద్దరూ ఆనందిస్తారు. విత్తనం ఒకడు నాటితే ఫలం ఇంకొకడు పొందుతాడు అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది. మీరు కష్టపడి పనిచెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను. దానికోసం ఇతరులు చాలా కష్టించి పనిచేశారు. వాళ్ల కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు
అని చెప్పాడు. ఆ పట్టణంలో ఉన్న సమరయ ప్రజలతో, ఆ స్త్రీ నేను చేసినదంతా ఆయన చెప్పాడు అని చెప్పింది. ఆ కారణంగా అనేకులు యేసును నమ్మారు. అందువల్ల ఆ సమరయ ప్రజలాయన దగ్గరకు వెళ్లి తమతో ఉండుమని వేడుకున్నారు. ఆయన వాళ్లతో 2 రోజులున్నాడు. ఆయన చెప్పిన విషయాల వలన ఇంకా అనేకులు విశ్వాసులయ్యారు. ఆ సమరయ ప్రజలు ఆమెతో,
మొదట నీవు చెప్పిన విషయాలు విని ఆయన్ని విశ్వసించాము, కాని ఇప్పుడు మేము ఆయన మాటలు స్వయంగా విన్నాము, కనుక ఆయన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము. ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినవాడని మాకు బాగా తెలిసిపోయింది
అని అన్నారు. 2 రోజుల తర్వాత ఆయన గలిలయకు వెళ్లాడు. అక్కడ యేసు, ప్రవక్తకు తన స్వగ్రామంలో గౌరవం లేదు అని అన్నాడు. ఆయన గలిలయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతమిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ కోసం యెరూషలేము వెళ్లారు. కనుక వాళ్లు ఆయన అక్కడ పండుగ రోజుల్లో చేసిన వాటన్నిటినీ చూశారు. యేసు తను నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని కానాను మళ్లీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు. యేసు యూదయ నుండి గలిలయ వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్లాడు. వెళ్లి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయమని వేడుకున్నాడు.
మహత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు
అని యేసు అతనితో అన్నాడు. ఆ రాజ్యాధికారి,
అయ్యా, నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి
అని అన్నాడు. యేసు,
నీవు వెళ్ళు, నీ కుమారుడు జీవిస్తాడు
అని అన్నాడు. అతడు యేసు మాట విశ్వసించి వెళ్లిపోయాడు. అతడు ఇంకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమైపోయిందని చెప్పారు. అతడు వాళ్లను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు. వాళ్లు,
నిన్న 1 గంటకు జ్వరం విడిచింది
అని సమాధానం చెప్పారు. సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, నీ కుమారుడు జీవిస్తాడు అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు అతని ఇంట్లోని వాళ్లంతా ప్రభుని నమ్మారు. యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక ఇది యేసు చేసిన 2వ మహత్కార్యం.